అనగానే ఆయన తెల్లబోయి, ఇంతే కదా వాణ్ణి చేయించడం నాకేం కష్టం కాదు, ఈ కాశీ మహారాజు గారికి ఈశ్వరుడు తన శూలాన్ని ఇచ్చాడు, మూడు తరముల పాటు ఆ శూలం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఈ శూలం ఉన్నంత వరకు ఈశ్వరుడి శూలము ఆ కాశీరాజుల దగ్గర ఉన్నంత వరకు ఆ వంశం వాళ్ళకి అపజయం లేదు. అది ఎవరికి ఇచ్చేటైనా ఇప్పుడున్న కాశీరాజు గారి తండ్రికి ఇచ్చి, ఈ కాశీరాజు గారి తండ్రి చాలా శివభక్తుడు, విశ్వనాథుడు అర్చించాడు, అప్పుడు ఒకనాడు విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే నీ శూలం ఇమ్మన్నట్ట, నీ శూలం నా చేతిలో ఉన్నంత వరకు నాకు అపజయం ఉండదు, నీ శూలం ఇమ్మంటే శివుడు మెచ్చుకుని తన శూలం ఇచ్చి అనవసరంగా మాత్రం ఎవరి మీద వేయకు, యుద్ధంలో నీ మీదకి యుద్ధానికి వచ్చి బాణ ప్రయోగం చేయని వాడి మీదకి వేస్తే తిరిగి వచ్చి నిన్ను చంపుతుంది, నీ మీదకి ఎవడు యుద్ధానికి వచ్చినా లేక నువ్వు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో అపజయం వస్తున్నప్పుడు ఈ శూలం వేయి, ఈ శూలం శత్రువుల్ని చంపుతుంది, ఆ తర్వాత మళ్ళీ నీ చేతికి వస్తుంది, ఈ శూలం తిరుగులేనిది, ఇది మూడు తరములే నీ ఇంట్లో ఉంటుంది, నీ దగ్గర, నీ కొడుకు దగ్గర, నీ మనవడి దగ్గర, ఈ మూడు తరాలు అయ్యాక నా దగ్గరకు వచ్చేస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇతంది రెండో తరం, తర్వాత ఇతను కొడుకు కూడా శూలం పెడుతుంది. ఆ శూలం ఉండగా అతనికి ఎలాగో తిరుగులేదు, స్వతసిద్ధంగా పరాక్రమవంతుడు, ఈ శూలాన్ని ఆయన ఎప్పుడు వాడడం, వాడాడా ఇక తిరుగు ఉండదు. అటువంటి శూలము కూడా కలిగి ఉండడం వల్ల, బలవంతుడవడం వల్ల, పరాక్రమవంతుడు అవడం వల్ల, ధైర్యవంతుడవడం వల్ల, అన్నిటికీ మించి సుబాహుడు లాంటి ఒక రాజర్షి కోరిన కోరిక తీర్చాలనే కోరిక వల్ల వెంటనే ఆయన ఒక దూతని అప్పటికప్పుడు అలర్కుడి దగ్గరికి పంపాడు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, సుబాహుడు వెళ్ళి ఒరే నీ రాజ్యం నాకు ఇచ్చేయంటే వాడా, అతని దగ్గర రాజ్యం పుచ్చుకుంటే వైరాగ్యం రావద్దు, వైరాగ్యం ఎప్పుడూ కూడా దెబ్బలు తగిలితే వస్తుందండో. తమ్ముడు ఒకవేళ తన మీద అభిమానంతో రాజ్యం ఇవ్వచ్చు, తానేం చేసుకుంటాడు, తనకేమన్నా రాజ్యం కావాలా, అతనికి తీవ్ర వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఎప్పుడు వస్తుందో తెలిసిన, చావు దెబ్బలు తగిలితే, బాధలు ఎక్కువైతే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దెబ్బకి దెయ్యం దిగుతున్న సామెత ఎందుకు వచ్చింది మరి, ఎప్పుడైనా గుళ్ళోకి వచ్చి ప్రదక్షిణ చేస్తున్నారంటే పొద్దున్నే టక్క 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 పరిగెత్తుకుంటూ అడ్డం వచ్చిన నన్ను కూడా తోసి రోటింది ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తున్నారంటే వీడికి చావు దెబ్బ తగిలిందని అర్థం, లేకపోతే వాడు తీడు ఇంకా టేబుల్ వాడు అంత వచ్చేసి పరిగెడతాడనమాట. నేను అడిగాను ఒక ఆయన్ని, ఇంత చక్కగా అద్భుతంగా పరిగెడుతున్నావు ఎందుకే, ఎన్ని పరిదక్షిణలు చేస్తున్నట్టే ఏం చేయనండి, ఈ మధ్యన కారులో పెడుతుంటే యాక్సిడెంట్ అయిందండి, చెయ్యి విరిగిందండి, డబ్బులు పోయాయండి, కష్టాలు వచ్చాయండి, ఏళ్ళనాటి శనిపెట్టుకుందండి, ఎన్ని చెప్పాలని చెప్పాడు. నాకు మూడింట వాడున్నాడండి, రెండింటి వీడున్నాడండి, ఏ నన్ను కూడా చెప్పిన అట్లా, ఈ మూడింట రెండింట నీకు ఎలా తెలిసింది, జ్యోతిష్ శాస్త్రం అన్నాను. ఏం తెలియడం ఏంటండి, కనిపించిన జాతకం అల్లా పుచ్చుకుని కనిపించిన జ్యోతిష్కుడి దగ్గరికల్లా వెళ్ళేవాడిని, వాడు ఒకడేమో నాలుగంట గురువు అంటాడు, వాడు ఏడింట శని అంటాడు, ఇవన్నీ విని విని అనుభవం వచ్చి జ్యోతిష్కులకు కూడా జ్యోతిషం చెప్పే పాండిత్యం నాకు వచ్చింది అన్నాడు. ఈయన ఓల్డ్ పేషెంట్ అందుకని నాకు ఎన్ని చెప్పేస్తారు అన్నమాట, కొంతమంది వచ్చినా కానీ నాకు మతిపోయింది అనమాట. ఇదేమి అతిశయోక్తి కాదు, నిజంగానే ఒక ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉంటే నేను ఆయన ఏకాంతంగా అడిగితే, పాపం ఆయన ఎంత చెప్పుకొచ్చేసాడో, అడిగాను కదా ఆనందం పట్టలేక, నాకు మూడింట గురుడు ఉన్నాడండి, రెండింట కుదుడు ఉన్నాడండి, ఏడింట శని ఉన్నాడండి, నాలుగింట శుక్రుడు ఉన్నాడండి, ఇలా చెప్పుకి ఈ తొమ్మిది గ్రహాలు చెప్పాడు, ఈ తొమ్మిదైనా ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయా బాబు అని అడిగా, ఇంత విని అలా బుర్రపాటు చేసి ఇన్ని కష్టాలు ఉన్నాయండి, అందరి దగ్గరికి వెళ్ళానండి, ఒక్కొక్కడు ఒకటి చెప్పాడండి, ఈసారి ఇవన్నీ ఎందుకు వచ్చింది, నోటెనిమిది ప్రదక్షిణలన్నా చేసుకుందామని వచ్చానండి అన్నాడే. అదే ఇవేమీ లేవనుకోండి, ఈ కష్టాలు లేవనుకోండి, ఆయనకి నవగ్రహం లేదు ఏం లేదు, ఏయ్ నా అంత గొప్పవాడు లేడని మీసం మీరేస్తాడు, మీసం అంటూ ఉంటాను, మీసం లేదా కనుబొమ్మలు మీరేస్తారు, ఏదో ఒకటి మీరేస్తారు మొత్తం మీద. అందుకని సుబాహుడు యోగి, ఈతడికి బాధ వల్ల వైరాగ్యం వస్తుంది, ఆ బాధ యుద్ధం వల్ల వస్తుంది, యుద్ధం బలవంతుడితో చేస్తేనే ఇతనికి బుద్ధి వస్తుంది, ఆ బలవంతుడు కాశీరాజు, కాశీరాజు కరుణాస్వరూపుడు, అన్యాయంగా ఎవరిని చంపడు, అవసరం అనుకుంటే బంధించగలడు, అపజయం లేకుండా ఉండడానికి ఆయన దగ్గర ఈశ్వరుడు ఇచ్చిన శూలం ఉన్నది. ఎంత ఆలోచించాడో ఆలోచించాడు, ఇలా ఆలోచించి అతన్ని శరణు కోరాడు అన్నట్టే జరిగింది. కాకపోతే ఒకేసారి యుద్ధానికి అడలేదు కాశీరాజు గారు, ముందు ఒక చెరుణ్ణి పంపాడు, ఒక దూతని పంపాడు. ఆ దూత వెళ్ళి, అలర్క మహారాజా నేను కాశీరాజు గారి దూతను, కాశీరాజు గారు నీకు సందేశం చెప్పమన్నాడు. దూత అంటే ఏమిటి, సందేశహరో దూత అని, సందేశమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని దూత అంటారు. నేను కాశీరాజు గారు చెప్పింది చెబుతున్నా విను. కాశీరాజు గారి దగ్గరికి మీ అన్నగారు సుబాహుడు వచ్చాడు, అసలు ఈ రాజ్యం ఆయనదట, నా రాజ్యం నాకు ఇప్పించమని మీ అన్నగారైన సుబాహుడు మా రాజైన కాశీరాజుని శరణు కోరాడు, మా రాజుగారు ఆయనకి అభయం ఇచ్చాడు, కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు, రాజ్యం మారు మాట్లాడకుండా సుబాహుడికి అప్పగించి అడవికి పో, లేదా యుద్ధానికి సంసిద్ధుడవుక అనగానే అలర్కుడు పళ్ళు పటపట కొరికి ఏమిటేమిటి మన్నయ్య వచ్చి తమ్ముడు నా రాజ్యం నాకు ఇవ్వరా అని నన్ను యాచిస్తే అడుక్కుంటే ఇస్తాను అంతేగాని ఎవడో శత్రువు దగ్గరికి వెళ్ళి వాడిని మెప్పించి నా మీద యుద్ధానికి వస్తాడా యుద్ధానికి వస్తే అన్నైనా ఒకటే దొన్నైనా ఒకటే యుద్ధం యుద్ధమే ఈ కాశీరాజు గారు క్షమార్పణ కోరుకోవాలి నా దగ్గరకు వచ్చి అంతేగాని యుద్ధానికి సంసిద్ధుడు అవుతాడా ఇలాంటి పిచ్చి కారుకోతలకు వస్తాడా కాసుకోండి ఎవరు వస్తారు యుద్ధానికి మేమేం చేవ చచ్చిలేము పరాక్రమవంతులం ఆయనకి ఎంత గొప్ప బలం ఉందో నాకు అంతే బలం ఉందని వెనక ముందు చూడకుండా నాలుగు డబడబలు తెగతిట్టాడు దుర్భాషలే ఆడాడు దూత వెళ్ళి ఈ దుర్భాషలకి ఇంకో రెండు ఎక్కువ వేసి చెప్పాడు ఈ చెప్పేవాడు అలాగే చెబుతారండి రాజుగారు మెప్పు పొందారు కదా అందుకని మహారాజా నువ్వు సొంటవిట ఎందుకు పనికిరాని వాడివిట నీతో యుద్ధం చాలా తేరిగిట నిన్ను గడ్డి పరకని ఆవు నవ్వులినట్టు నవ్వులేస్తట అని ఈయన ఇంకో నాలుగు చెప్పగానే రాజుగారి కొళ్ళు మండింది ఆయన వెంటనే ఇదిగో మళ్ళీ చెబుతున్నాను యుద్ధం వద్దు ఇంకొక్కసారి హెచ్చరించాలి ధర్మం అన్నాడు మళ్ళీ దూత వచ్చాడు రాగానే మా అన్నయ్య వచ్చి నాకు ఆడు పట్టుకుంటే ఇచ్చేస్తాను అన్నాడు ఈయన ఈయనకి ఇది బాగానే ఉందనిపించింది ఏం సుభాహ మీ తమ్ముడి కాళ్ళు పట్టుకుంటే ఇస్తట కదా అంటే నేను క్షత్రియుణ్ణే ఎంత తపస్సు చేస్తున్నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని అడుక్కుంటానా నేను మహారాజా నాకు మాట ఇచ్చావు పరాక్రమం ఉంటే యుద్ధం చేసి వాడిని జయించి వాడిని బంధించి వాణ్ణి రాజ్యాన్ని నాకు అప్పగించన్నాడు కాశీరాజు గారు మారు మాట్లాడకుండా మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు ఇంకా చూడండి చతురంగ బల్ల పదాహతి నిల్ల కంపింప కాశీశ్వరును డలర్ కక్షితీసుపై జని సామాద్యుపాయ ప్రయోగ సామగ్రి తదీయ సామంత దుర్గ పాలాటవిక బలావలునలను వశగతులను గావించి అతని పొరము చుట్టూను విడిసిన ఆ క్షణమే కాశీరాజు గారు గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద కాలినడకన వెళ్ళి సైనికులతో యుద్ధానికి బయలుదేరాడు ఇది చతురంగ బలము చతుహు అంటే నాలుగు చతుహు అంగ చతురంగ నాలుగు అవయవములు యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడికి నాలుగు అవయవములు యుద్ధంలో సైనికుల్లో ఉంటారు ఏమిటా నాలుగు అవయవాలు అంటే నాలుగు భాగాలు ఫోర్ పార్ట్స్ ఒకటి గుర్రాల సైనికులు గుర్రాలెక్కి యుద్ధం చేసేవాడు రెండోది ఏనుగులెక్కి యుద్ధం చేసేవాడు మూడోది రథాలెక్కి యుద్ధం చేసేవాడు నాలుగవది కాలినడకన వెళ్ళేవాడు అందుకని రథ గజ తొరగ పదాతి దళములు అన్నారు ఈ నాలుగు రకాలైనటువంటి బలాలని వెంట పెట్టుకుని కాశీరాజు గారు నగరాన్ని చుట్టుముట్టేశాడు ఈయన మహాపరాక్రమంతో దాన్ని చుట్టుముట్టి లోపల వాళ్ళకి మంచినీళ్ళు కూడా వెళ్లకుండా చేశాడు ఆహార పదార్థాలు రాకుండా చేశాడు నెలలాళ్ళు చుట్టుముట్టాడు చుట్టుముట్టి క్రమంగా కోట తలుపులు తీయించాడు రాజుగారు చాలా తెలివైనవాడు కాశీరాజు ఈ యుద్ధానికి వచ్చే ముందే కొంతమందిని పంపించి ఈ మంత్రుల్ని వాళ్ళని లంచాలిచ్చి లోపరుచుకున్నాడు ఈయన లోపల ఉన్న మంత్రుల్ని సేనానాయకుల్ని ముఖ్యమైన వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ లాగేశాడు సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఏం చేస్తున్నమాట పక్క పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేని ఎంపీని లాగేట్లా అలాగనమాట ఇలా మొత్తం ఈ రాజుగారి దగ్గర బలం ఉంది కనుక వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు చేర్చుకుని ఇటం వల్ల ఏమైపోయింది ఆయన పాపం తీరా యుద్ధానికి సైనికులు బయలుదేరదామని చూస్తే మంత్రులు అటు రాజుగారి వైపు వెళ్ళిపోయారు సేనాధిపతి అటు వెళ్ళిపోయాడు సేనాధిపతి వెళ్ళిపోవడం వల్ల సైన్యం చాలా అటు తిరిగిపోయింది ఈ రాజుగారి సైన్యం తక్కువైపోయింది ఈ సైనికులు తక్కువ మందితో యుద్ధం చేసి చిత్తుగా ఓడిపోయాడు ఓడిపోయి కోట లోపలికి పారిపోయాడు పారిపోయి ఇప్పుడు నేనేం చెయ్యాలి తలుపులు మూసుకుని కోట లోపలు దాక్కుని భయపడి మొదటిసారి అతనికి భయం అంటే ఏమిటో తెలిసింది యుద్ధరంగంలో ఇంత అన్యాయంగా ఓడిపోతాను అనుకోలేదు ఆయన దాంతో భయం వేసి అయ్యో ఎంత కష్టం వచ్చింది కాలం కలిసి రాకుండా అయిపోయింది నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అటు తిరిగిపోయారు డబ్బుకు లొంగిపోయారు ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళడం అంటే చావడంతో సమానం ఆత్మహత్య చేసుకోలేము ఓడించలేము యుద్ధానికి వెళ్తే చావడం తప్పదు తానే చచ్చిపోయాక శత్రువుల మీద జయం ఎలా పొందుతాం అని ఓ పూట పూటంతా తలపట్టుకు ఏడ్చాడు కర్తవ్యం ఏమిటి కర్తవ్యం ఏమిటని అలా ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం కంటి గట్టిగా గీసుకుంది అప్పుడు గుర్తుకొచ్చింది ఈ ఉంగరం ఓహో మా అమ్మ ముందే చెప్పింది నాయనా ఎప్పుడో ఒకప్పుడు నీకు కష్టం వస్తుంది కష్టం వచ్చినప్పుడు ఈ ఉంగరం వెనకాతలున్న శీల ఎప్పు అందులో ఒక రేకు ఉంటుంది ఆ సన్నని పల్చని బంగారపు రేకులో నేను అక్షరములు రాశాను అవి చదువుకొని చెప్పిందిగా అది ఇప్పటిదాకా గుర్తుకు రాలేదు ఇప్పుడైనా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం గీకుని ఈ ఉంగరం ఉందనే విషయం గుర్తుకొచ్చింది ఆహా సమయం వచ్చినప్పుడు మా అమ్మే నాకు కర్తవ్యం గుర్తు చేసింది అనుకుని ఆ ఉంగరం తీసి ఇప్పు చూశాడు. అందులో సన్నగా పల్చగా ఉన్న ఒక రేకు ఉంది, ఆ రేకులో అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాన్ని మంచి అర్థం పెట్టుకు చూశాడు. నాయన దుఃఖానికి మూల కారణం సంగం అని రాసిందట. సంగము విడువగ వలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు నౌషధంబు సద్భజన విలన్. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? వస్తువు మీద స్నేహం ఉండడం వల్ల. నీకు రాజ్యం మీద స్నేహం ఎక్కువైపోతే, సంపదల మీద వ్యామోహం ఎక్కువైతే దుఃఖానికి దారితీస్తుంది. ఆ దుఃఖం నుంచి బయటపడాలి అంటే స్నేహం విడిచిపెట్టాలి. దేని మీద స్నేహం విడిచిపెట్టాలి? రాజ్యం మీద వ్యామోహం విడిచిపెట్టాలి. సంఘం ఎప్పుడూ మంచిది కాదు. సంఘము అని ఒత్తు లేకుండా ఉంటే స్నేహం, ఎవరితో అయినా స్నేహం చేస్తే ఆ వ్యక్తి దూరం అయితే దుఃఖం వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి ఎక్కువ స్నేహం పెట్టుకోకు, వ్యామోహం పెట్టుకోకు. కానీ మానవుడై పుట్టాక ఇతరులతో కలవకుండా ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మన మానవులం, పక్క వాళ్ళతో స్నేహం లేకుండా ఒంటరిగా బతకలేము. అలాంటప్పుడు చేయంగ వలయు సత్సంగం, సత్సంగం చెయ్యి, మహాత్ములతో స్నేహం చెయ్యి. సాంగత్యం ఒక రోగం. ఈ సాంగత్యం అనే రోగమునకు మందు సత్సాంగత్యం. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. అందుకని అలా చెప్పకుండానే చెప్పింది. నీకు కష్టం వస్తుంది, నీ రాజ్యం పోయేది వస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ భవిష్యత్తును గ్రహించింది. సుబాహుడు వీడి దారిలో పెడతాడు, వీడు ఎప్పటికీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, రాజ్యం వ్యామోహంతో ఉంటాడు. అప్పుడు నా రెండో కొడుకు వీడికి బుద్ధి చెబుతాడు, అప్పుడు వీడు శోకంతో కుంగిపోతాడు. కుంగిపోయినప్పుడు వీడిని సరైన రో దారిలో పెట్టాలి అనుకుని ఆవిడ, ఇదిగో నాయన నీకు ఇప్పుడు నీ సోదరుడి ద్వారా రాజ్యం పోయే దుఃఖం వచ్చింది కదా, ఈ దుఃఖం నుంచి నేను బయటపారేసేవాడు సద్గురువు. సత్యపర్వతంలో దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆ దత్తాత్రేయుడు పట్టుకో. నువ్వు కోటలో నీ గదిలో నుంచి ఒక రహస్య మార్గం ఉంది, ఆ రహస్య మార్గం గుండా వెడితే అడవిలోకి వెడతావు. శత్రువుడికి దొరకకుండా రహస్య మార్గం గుండా అడవిలోకి వెళ్ళి దత్తుణ్ణి పట్టుకో అని చెప్పింది ఆవిడ. ఆవిడ ముందే రాసింది. పూర్వం ప్రతివాడికి అంతఃపురంలో ఓ మర ఉండేది, ఆ మరిలాగే బొమ్మలో ఉండేది. ఆ బొమ్మలో ఒక మర ఉందని కూడా తెలియదు మనకనమాట. ఆ మరలా తిప్పితే మొత్తం గోడ గోడంతా ఇట్టు తట్టెడిపోతుంది. అటువంటి రాతి గోడ పక్కకి తప్పుకుంటుంది. ఈ గోడంబట వెళ్ళిపోతే ఒక 10-15 మైళ్ళు దూరం అలా నడవగా అడవిలో ఒక చోట ఎక్కడో చోట బయటకు వచ్చే మార్గం ఉంటుంది. అక్కడ ఆ రహస్య మార్గం కూడా అడవిలోకి శత్రువులు వచ్చినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, ఓడిపోతున్నప్పుడు రాజులు పారిపోయేవారు, అంతఃపుర స్త్రీలు పారిపోయేవారు. అలాంటి రహస్య మార్గం కూడా వెళ్ళిపో అని తల్లి చెప్పగానే వెంటనే ఆయన మా అమ్మ నన్ను రక్షించడానికి సిద్ధపడిందని గ్రహించి అప్పటికప్పుడే ఆ రహస్య మందిరం గుండా అడవిలోకి వెళ్ళాడు. ఆ అరణ్య మార్గం గుండా దత్తాత్రేయుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయుర్వీసుడు దత్తాత్రేయున్ కరుణావిధేయు దేవమునిగణధ్యేయు అసంగత్వ మహాస్థేయు విషయ రిపుబలా విజేయు అమేయున్. మహావేగంగా నడచి నడచి పరిగెత్తి దత్తాత్రేయుడు కొలువై ఉన్న పర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. అక్కడ గొప్ప ఔదుంబర వృక్షం ఉన్నది, పెద్ద మేడి చెట్టు ఉన్నది. ఆ మేడి చెట్టు మీద నుంచి నిరంతరం కాయలు రాలుతున్నాయి. ఆ కాయలు రాలి దత్తాత్రేయుడు 3 తలల మీద పడుతున్నాయి. ఆ తలల మీద పడి కిందకు వస్తున్నాయి. అది చూడడానికి ఎలా ఉంది, చెట్టు తన ఫలములతో ఆయనకి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన ఆ దృశ్యం చూశాడు. వెళ్ళాడు, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆ దత్తాత్రేయుడు ఎటువంటి వాడు, కరుణావిధేయుడు. ఆయన ఎవడైనా వస్తే తక్షణం వాడిని కరుణిస్తాడు, కష్టంలో ఉన్నవాడిని ప్రేమిస్తాడు. దేవతల చేత, దేవమునుల చేత, మహాత్ముల చేత నిరంతరం సేవింపబడుతున్నవాడు. అసంగత్వ మహాస్థేయ్, ఆయనకి ఎవరితో సాంగత్యం లేదు, అంటే రాగం లేదు, ద్వేషం లేదు, అటువంటి వాడు విషయ రిపు బల విజేయుడు. ఆయన భయంకరమైన శత్రువులు జయించిన వాడు, అనగా కామక్రోధ లోపమోహమద మాత్సర్యములనే శత్రువుల చేత జయింపబడని వాడు, వాటిని జయించినవాడు. అమేయుడు, పరిమితమైనది కాదు, అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. అటువంటి వాడికి పదే పదే నమస్కరించి, నేను దుఃఖంతో ఉన్నాను, శరణార్థిని, మా అమ్మ పంపగా వచ్చాను, మా అమ్మ నీ శిష్యురాలు, మా నాన్న నీ శిష్యుడు, మా వంశమే ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు దుఃఖం అంతకంతకీ పెరిగిపోతున్నది, నేను వ్యామోహంలో ఉండి ఆ వ్యామోహంలోంచి బయటపడలేక ఏడుస్తున్నాను. నాకు రాజ్యం అంటే వ్యామోహం, భార్య అంటే వ్యామోహం, పిల్లలంటే వ్యామోహం, ధనమంటే పిచ్చ, ఇంట్లోంచి బయటికి రాలేను నేను. ఈ కుటుంబ వ్యామోహంతో, ధన వ్యామోహంతో, పదవీ వ్యామోహంతో కొట్టుకుపోతున్న నాకు ఇప్పుడు తీవ్రమైన వేదన కలిగింది. ఈ శత్రుపీడ నాకు వచ్చింది, ఈ శత్రుపీడ నుంచి నన్ను రక్షించు, కరుణించు, కరుణించు, కామభరార్థునని మడి చెప్పుకున్నాడు. కామముతో నింపబడి ఉన్న నన్ను రక్షించన్నాడు ఆయన. నాకు కోరికలు ఎక్కువ అని చెప్పాడు చెప్పకుండానే. అప్పుడు ఆయన అది, ఓహో ఇంతకీ నువ్వెవరివి అన్నాడు. నేను అలర్కుండండి అన్నట్ట. అలర్కుడు నీ పేరు సరే, నువ్వెవరివి అన్నాడు ఆయన మళ్ళీ. నేను ఎవరినంటే ఏం చెప్పనండి, అలర్కుడు అని ఒక మహారాజును ఒకప్పుడు, ఇప్పుడు ఓడిపోయిన వాడు అన్నట్ట. ఓడిపోయావు సరేలే, నువ్వెవరివి అన్నాడు ఆయన మళ్ళీ. నీ శిష్యుణ్ణి అన్నాడు. ఇలా నీ శిష్యుణ్ణి ఇవే అంటున్నావు కానీ నీవెవరో నీకు తెలియటం లేదు. నీవు దేనికి లొంగనటువంటి పరబ్రహ్మస్వరూపానికి నీకు చావు లేదు. నీ శరీరమునకు చావు ఉన్నది, నీలో ఒక దివ్యాత్మ ఉన్నది. ఈ దివ్యాత్మ ఉన్నదే, ఈ దివ్యాత్మ నీళ్ల చేత తడపబడదు, ఆయుధాల చేత ముక్కలు కావింపబడదు, అగ్ని నీ ప్రాణాన్ని దగ్ధం చెయ్యలేదు, ఆత్మకి నాశనం లేదు. కానీ ఆత్మ ధరించిన ఈ శరీరం నాదనుకోవటం వల్ల, ఈ ఉపాధి నాదనుకోవడం వల్ల, ఈ దేహమే నేననే భ్రాంతి నీకు కలగడం వల్ల నీకు ఈ దుఃఖం కలిగింది. కాబట్టి నీ అవయవాలను చూడు, ఈ అవయవాలతో కూడిన శరీరాన్ని చూడు, ఈ అవయవాల లోపలున్న జీవిని చూడు. ఆ జీవినివా, జీవాత్మనివా, లేక జీవంతో ఉన్న శరీరం నీవా? అనగా నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పాక అనిపిస్తుందండి, ప్రాణానికి దీనికి సంబంధం లేదు కదా, శరీరం ఉన్నంత వరకు మరి నాకు ఎందుకు ఈ భ్రాంతి కలుగుతుంది అని అడిగాడు ఆయన. మీరు చెప్పింది నిజమే, నేను నాలో ఉన్న ప్రాణానికి చావు లేదని గ్రహించాను, అయినా నాకు ఈ శరీరం మీద, నా కుటుంబం మీద ఎందుకు వ్యామోహం వస్తోంది? దానికి ఒకటే కారణం, చిన్నప్పటి నుంచి నువ్వు దాని మీద మమకారం పెంచుకోవటమే అన్నాడే. నాది నాది అనే ఒక భావం పెంచుకున్నావు, నీ సోదరులు అది పెంచుకోలేదు, మీ అమ్మకి దేహభ్రాంతి లేదు, నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి శరీరాన్ని పోషించాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, ఈ శరీరానికి డబ్బు కావాలి, ఈ డబ్బుతో పాటు గృహాలు కావాలి, సుఖాలు కావాలి అనుకుంటూ నిరంతరం నేననే భావనతో పెరిగావు. వాళ్ళు నేనని కాకుండా నేనంటే పరబ్రహ్మ అనే భావనతో పెరిగారు. ఎందు కరము మమతం వంది పరగుచుండునెప్పుడు పురుషుని మది తానందంద తెచ్చియుచ్చు నమందములగు వగలనది క్రమక్రమయుక్తి. దేని మీద మనిషికి ఎక్కువ వ్యామోహం ఉంటుందో ఆ వ్యామోహమే వాడికి దుఃఖం తెచ్చిపెడుతుంది. ఎక్కువ ప్రేమ దేని మీద పెంచుకుంటాడో అది వాడికి దుఃఖమే అవుతుందిట. ఉదాహరణకు చెప్పాడు ఆయన, ఈ ఇల్లు నాదనుకుని ఇల్లు 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 అని ఎవడు ఎక్కువ ప్రేమ పెంచుకుంటాడో, ఆ ఇంటిని ఎక్కువ అలంకరిస్తాడో, ఇంట్లో చెట్లు అవి పెంచి ఆ కొంప మీద వ్యామోహంతో ఉంటాడో, ఆ కొంప వాడికి దూరం అయిపోతుందిట. భగవంతుడు మొట్టమొదటి ఏం చేస్తాడనమాట, ఓహో నీకు ఇంటి పెచ్చ పట్టింది కదా, ఈ ఇల్లు నీకు దూరం చేస్తాను. అందుకే జ్ఞానులు పెద్దగా పట్టించుకోరు, ఇల్లు ఉండాలి కానీ ఇంటి మీద విపరీత వ్యామోహం పెంచుకోరు. చెట్టు మీద వ్యామోహం పెంచుకున్నావు, ఆ చెట్టు నీకు దూరం అయిపోతుంది. పిల్లిని పెంచి పిల్లి మీద ప్రేమ పెంచుకున్నావు, ఆ పిల్లి నీ కళ్ళ ముందు తెచ్చి నీకు దుఃఖం తెచ్చిపెడుతుంది. కొంతమంది అలాగే కుక్కలు పెంచి కుక్కల మీద వ్యామోహం పెంచుకుంటారు, ఆ కుక్క పోతే వాడు ఎంతో ఏడుస్తాడు. నాయన నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు, సమాధానం చెబుతావా అంటే చెబుతానండి అన్నాడు. నీ చిన్నప్పుడు అంటే ఇంచుమించుగా నీకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఒక సంఘటన చూసావు, ఆ సంఘటన గుర్తుందా? ఏమిటండి అన్నాడు ఈయన. 16 ఏళ్ల వయసులో కదా, ఇప్పుడు 100 ఏళ్ళు దాటాయి, నాకేం సరిగ్గా గుర్తులేదంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మీ రాజభవనంలో చూరులో ఓ పిచ్చుక ఉండేది, ఆ పిచ్చుక పిల్లల్ని పెట్టింది అంటే ఆ గుర్తొచ్చిందండోయ్ అని ఇప్పుడు ఈయన చెప్పేశాడు. మా రాజభవనంలో పైన ఒక చూరు ఉంది, ఆ చూరు దగ్గరకు ఒక పిచ్చుక వచ్చింది, పిచ్చుక గూడు పెట్టింది, గూట్లో పిల్లలు పెట్టింది, ఇంతలో పిల్లి వచ్చి అమాంతంగా పిచ్చుకుని తినేసింది అన్నాడు. ఆ గుర్తుకొచ్చింది కదా, నీ కళ్ళ ముందు పిల్లి ఓ పిచ్చుకుని పెట్టేసింది, అప్పుడు నువ్వేం చేసావు? పట్టించుకోలేదండి, పిచ్చుకు చచ్చిపోయిందా అన్నాను అంతే మా అమ్మతో. ఆ మర్నాడు ఇంకో తమాషా జరిగింది, అది కూడా గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందండి, ఏమిటో చెబుతా వినండి. మా ఇంట్లో నా కోసం కోడిని పెంచారు, నేను ఆ కోడిని జీడిపప్పు పెట్టి పెంచాను, ఈ పిల్లి వచ్చి ఆ కోడిని పట్టుకుంది, ఇంకా ఆ కోడ తెగేడ్చానండి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఘన బిడాలంబు చేపడి కాటు పడిన ఎప్పుడు తన కుక్కుటమున ఎందు కలుగు వంత కలుగునే మద మది మమత్వంబు లేని ఎలుక ఎందు పిచ్చుక ఎందు ఎంచుకైనా. నీవు కష్టపడి పెంచుకున్నావు గనక కోడి నాది అనిపించింది,
నీవు పెంచుకున్న కోడిని పిల్లి వచ్చి కొరికి చంపితే నీకెంతో బాధ కలిగింది, ఎందుకంటే నీది కనుక. కానీ నువ్వు పెంచలేదు కనుక పిచ్చుకు చచ్చిపోయింది, నీకేం బాధని పెంచలే. నీ కళ్ళ ముందు ఈ పిల్లి ఓ ఎలకన మింగింది, నువ్వేమన్నా బాధపడ్డావా? పోయిందిరు దిక్కుమాలి ఎలక అనుకున్నావు. మనుషులకు దుఃఖానికి మూల కారణం అదే. నా పిల్లాడు నా పిల్లాడు అనుకున్నావు కనుక నీ పిల్లాడికి ఏదన్నా అయితే ఏడుపు వస్తుంది. అదే పక్కవాడి పిల్లవాడికి ఏదన్నా అయితే నువ్వు పట్టించుకో, వాడు నీవాడు కదా, నీకు వాడితో మమత్వం లేదు, స్నేహం లేదు. మనం రోడ్డు మీద మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నావా? మనకెందుకని పోతున్నాం? పాపం అక్కడ ఎవడన్నా చచ్చిపోతే అవతల వాడికి ఎవడోహడు చచ్చిపోక తప్పదని ఇంతే అంటాడు. అదే వీడికి ఏదైనా జరిగిందా ఇంక ఏడ్చేస్తాడు బాబో అంటాడు. ఎందుకని? వీడు తనవాళ్ళు కనుక. తన కుటుంబములో ఎవరికైనా అయితే ఏడ్చే వ్యక్తి పక్క కుటుంబం వాళ్ళ గురించి పెద్దగా ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇక్కడ నాది అనే భావన ఉన్నది, అక్కడ నాది అనే భావన లేదు. ఇదే దుఃఖమునకు మూల కారణము. ఇప్పుడు ఈ రాజ్యాన్ని వాడు ఎవడో వచ్చి ఆక్రమించాడు, నీకెందుకు దుఃఖం వచ్చింది? ఆ రాజ్యం నీది, కోడి లాంటిది అనవాడు అది. అవతల వాడు కాశీరాజు గారి పిల్లి అనుకో, ఇది నీ కోడి కదా, అందుకని నీకు ఆ రాజ్యం వాడికి వెళ్ళిపోతుంటే దుఃఖం వచ్చింది. అదే నువ్వు నీ రాజ్యాన్ని, ఒకప్పుడు పిచ్చుక ఉందే ఆ పిచ్చుకని పిల్లి కొరికింది, పిల్లి కాశీరాజు అనుకో, నీ రాజ్యం పిచ్చుకనుకో, ఇక నీకేం బెంగ ఉంది? లేదా ఓ ఎలకనుకో నీ రాజ్యం, కాశీరాజు పిల్లి అనుకో, కాశీరాజు అనే పిల్లి వచ్చి నా రాజ్యం అని ఎలకను పట్టుకుపోయిందని ఆనందంగా ఉండగలుగుతావు. ఎందుకని? ఇది పిల్లి అది ఎలక అనుకున్నావు కనుక. లేక ఇది పిచ్చుక ఆ రాజుగారు పిల్లి అనుకున్నావు కనుక. అదే నీ రాజ్యం కోడి అనుకున్నావు అనుకో, నువ్వు పెంచుకున్న కోడి దాని మీద నీకు బోడి వ్యామోహం వస్తుంది. కాబట్టి నీకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మీరు చెప్పింది నిజమే, రాజ్యం నాది 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 అనుకోవడం వల్లే నా రాజ్యం మీదకి శత్రువులు దండయాత్రకు వచ్చి అది లాక్కుంటుంటే దుఃఖం అనిపించింది. పోతే పోయింది, నాకేం సంబంధం లేదనుకుంటే నాకేం బాధ అనిపించదుగా, రాలిపోయిన రావ్యాకుని పట్టించుకున్నట్టుగా పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మీరు చెప్పాక కొంచెం ధైర్యం వచ్చింది అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, అహంకారం నేను అనే భావన, మమ నాది అనే భావన, ఈ రెండూ కూడా మనిషి అనుక్షణం తన ప్రవర్తనతో పెంచుకుంటాడు. ఇవి మనస్సులోంచి పుట్టే భావాలే, బయటే ఉండవట. తీవ్ర వైరాగ్యం రావాలంటే ముందు నేను, ఆ తర్వాత నాది, ఈ రెండు భావనలు విడిచిపెట్టేయాలి. విద్యాకుఠారంతో అంటే జ్ఞానం అనే గొడ్డలితో ఈ భయంకరమైన మమకారం అనే చెట్టుని, అహంకారం అనే చెట్టుని నరికేయాలి, దానికి సాధన చెయ్యాలి. మొదట్లో ఏం చేయాలట? ఇది నాది అనుకున్న క్రమక్రమంగా ఇవాళ నాది ఎప్పటికీ నాది కాదు అనుకోవాలి. దాని మీద వ్యామోహం కొంచెం కొంచెం మానసికంగా దూరం చేయాలి. నాది కాదు కాదు అనుకుంటూ ఉండడం ద్వారా దాని మీద వ్యామోహం పోతుంది. కొంతకాలం పోయాక నీకు తెలియకుండానే ఈ రాజ్యం ఎంతో పూర్వం నాకు నాది, రేపు ఎవరిదో, ఆ తర్వాత ఎవరిదో, ఒకప్పుడు ఎవరిదో, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది. మన శరీరమే మంది కాదు అనిపిస్తుంది కదా నీకు, ఇవాళున్న శరీరం రేపటి రకంగా ఉండడంలా, రేపున్న శరీరం ఎల్లుండి ఇంకో రకంగా ఉంటుంది. కొంతకాలం పోయాక ఈ శరీరమే మనకి దక్కడంలా మనం మరొక శరీరం ధరిస్తున్నాం. క్షణానికో శరీరం ధరించే ఈ జీవి అనుక్షణికమైన శాశ్వతము కాని కుటుంబం మీద, ధనం మీద, రాజ్యం మీద, బంధుత్వం మీద, లేక సంబంధాల మీద మమకారం పెంచుకోవడం దండగ. అనగా, దేవా మీ దగ్గర నుండి సాధన చేస్తాను, అనుగ్రహించండి అన్నట. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కాలం ఉండి సాధన చేసే సమయం లేదు, నీకు అక్కడ రాజ్యాన్ని శత్రువులు చుట్టుముట్టారు, నీ సోదరుడు అక్కడున్నాడు, కాబట్టి నీ మీద అభిమానంతో రోజు కొంచెం కొంచెం వైరాగ్యం బోధించకుండా నీ నెత్తిమే చేయిపెట్టి సంపూర్ణ జ్ఞానం ప్రసాదిస్తున్నాను అన్నాడు గురువుగారు అభిమానంతో. వెంటనే అక్కడ తమాషా జరిగింది. ఆయన చెయ్యాల పెట్టగానే వీడిలో అప్పటి వరకు ఉన్న వ్యామోహంతో ఒక క్షణంలో పోయిందట, రాజ్య వ్యామోహంతో పోయి వైరాగ్యం వచ్చిందిట. అప్పుడు ఆయన అన్నాడు, గురుదేవా ఇంత తొందరగా నా నెత్తి మీద చెయ్యి పెట్టి నాలో ఉన్న మమకారం తొలగించి తీవ్ర వైరాగ్యం ఇచ్చావు, నేనేం పుణ్యం చేశానంటే నువ్వు కాదు పుణ్యం మీ అమ్మ చేసింది అన్నాడు. నీ పుణ్యం నీది కాదు, మీ అమ్మగారిది, నీ తల్లి పరమ పుణ్యాత్మురాలు, యోగమాత యోగిని మాత యోగిని. తల్లి గొప్పదై పిల్లల్ని పెంచితే అటువంటి వాడిని దేవుడు అనుగ్రహిస్తాడు, ఇది నేను ఎప్పుడో చెప్పాను వేదంలో అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు బాగుండాలంటే మీరు పిల్లల్ని సరైన మార్గంలో పెట్టండి. తల్లులు గనక భక్తితోటి పిల్లల్ని పెంచితే, పిల్లలకి సన్మార్గం బోధిస్తే, దైవభక్తి బోధిస్తే, ఈ తల్లిని ఆ భగవంతుడు ప్రేమిస్తాడు. ఈ తల్లి మీద ప్రేమతో పిల్లలను అనుగ్రహిస్తాడు. కాబట్టి మన పిల్లలు బాగుపడాలంటే ముందు మనం బాగుపడాలి, మన పిల్లలకి సరైన మార్గం మనం బోధించాలి. తల్లిదండ్రులు చేసిన పుణ్యమే పిల్లలకు వస్తుందండి. ఓ తండ్రి గారు ఇప్పుడు ఆయన ఉన్నారు, ఎంతో కష్టపడి ఈ గుడిని, ఈ ఆలయాన్ని ఇంకా ధర్మబద్ధంగా చేయాలని సంకల్పించారు. ఇప్పుడు ఏమైంది అది, ఆ ప్రభావం వాళ్ళ అబ్బాయి మీద పడింది. అబ్బాయి తండ్రిని మించింది అతయ్యాడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ ప్రభావం వాళ్ళ పిల్లల మీద పడుతుంది, వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. ఇలా 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 వంశాలు తరతరాలుగా ఈ ధర్మకార్యాలు చేస్తాయి. తల్లి తండ్రి కనుక ఒక్కనాడు గుడికి రాక, అసలు ఇలా గుళ్ళు పట్టించుకోక, ఏ దాన ధర్మాల గురించి ఆలోచించక, ఈ గోశాల మొదలైన వాటి అభివృద్ధి గురించి పట్టించుకోక, ఆయన పని చూసుకుంటే మా నాన్నగారు చేయలేదుగా మనం చేయలేదు అనుకోవచ్చు వాడు. ఏమో వాళ్ళ సుకృతం ఎలా ఉంటుంది పక్కన పెడదాం, కానీ సాధ్యమైనంత వరకు తల్లి సరైన మార్గం పిల్లలకు బోధిస్తే పిల్లలు ఉత్తములు అవుతారు. నీ తల్లి చేసిన సాధన వల్ల నేను నిన్ను త్వరగా అనుగ్రహించాను. ఇంకా తిరిగి చెప్పంటారా, మనమే ఉన్నాం. ఇప్పుడు నేను సద్గురువుకి చాలా ప్రీతిపాత్రుణ్ణి అవును అనుకుందాం కాసేపు. గురువు గారి దగ్గరికి నేను మా పిల్లలు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారు, నా మీద అభిమానంతో మా పిల్లలు కూడా అనుగ్రహిస్తారు. మామూలుగా అయితే మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, కానీ నన్ను పిలిచినప్పుడు నాతో పాటు మా పిల్ల కూడా వస్తే ఓహో మీ అమ్మాయ అని దీవిస్తారు. అంటే నా ప్రభావం నా పిల్ల మీద ఉంది, అలాగే మీ ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. అది మంచి అయినా చెడ్డైనా నీ తల్లి మదాలస యొక్క పవిత్రత వల్ల నేను నిన్ను తొందరగా హస్త మస్తక సంయోగంతో అనుగ్రహించాను. అందుకే తల్లి యొక్క రుణం తీర్చుకోలేను నాయనా. ఒక ఉత్తమురాలైన తల్లిని యావజ్జీవితం మనస్సులో సద్గురువుగా నిలబెట్టి గౌరవించాలి సుమా అని పలికి, ఆ తర్వాత గురువుగారు చాలా బోధించాడు, జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకో, విజ్ఞానం మనస్సు ద్వారా వస్తుంది, మనిషి సాధ్యమైనంత వరకు వస్తువు వ్యామోహం ఉన్నంత వరకు వాడు బాగుపడ్డు, ముందు వస్తువుల మీద క్రమక్రమంగా వ్యామోహం తగ్గించుకోవాలి, జ్ఞానం వల్ల వైరాగ్యం, వైరాగ్యం వల్ల సమగ్ర జ్ఞానం, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం వస్తాయి. జ్ఞానం ఉంటే వైరాగ్యం వస్తుందిట, వైరాగ్యం ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ అనే ఊహ. దీనివల్ల ఏమవుతుంది, దేని మీద రాగం ఉండదు. రాగము లేకపోవటమే విరాగత్వం, అనగా ఇది నాది, ఇదే నాది, ఇందులో నేను ఉంటాను, ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుందనే భావన రాగం. అది తొలగితే అది వైరాగ్యం. ఈ వైరాగ్యం పొందు. ఈ భూమి మీద ఉన్నంతకాలం తన పూర్వార్జిత పాప పుణ్య కర్మ ఫలములు భోగించాలి. ఆ తర్వాత పుణ్యపాప కర్మలు ఎప్పుడు చేసినా సరే ఇది భగవదర్పణం వస్తూ అంటూ చెయ్యాలి. ఓ దానం చేసావు నేను చేశాను అనుకో. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ప్రాప్త్యర్థం భూదానం అహంకరిషి అని వాళ్ళు అన్నా వాడు చెప్పాలట. వాడు సంకల్పం చెప్పినా నీ మనస్సులో ఇదంతా పరమేశ్వర అర్పణ వస్తుంది అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్యఫలం భగవంతునికి అర్పించావు కనుక నీ గురించి పూర్తిగా ఆయనే చూసుకుంటాడు, నీ బాధ్యత సేకరిస్తాడు. ఈ పుణ్యఫలం కావాలని కోరుకుంటే కేవలం ఆ పుణ్యమునకు దగ్గర కాస్త ఫలితమే ఇస్తాడు, కోరుకోకపోతే నీ మొత్తం భారం ఆయన సేకరిస్తాడు. నీ భారం నాదంటున్నాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. నువ్వన్నీ విడిచిపెట్టి నన్నే శరణు కోరు, నాకు అర్పించే నువ్వేం చేసినా నీవు చేసిన పనుల ఫలితం నాకు అర్పిస్తే ఆ క్షణమే నీ బాధ్యత నాది. నీ కర్మ ఫలితములు నాకు అర్పించకపోతే ఇది నాకు కావాలి, ఈ పుణ్యఫలం నాకు నా పిల్లలకి అందరికీ కావాలని కోరుకుంటే అది వాళ్ళకి ఆ పుణ్యఫలం వస్తుంది, అది కొంతవరకే వస్తుంది. అందుకని నువ్వు ఈరోజు నుంచి పుణ్యఫలం పాపఫలం ఏం చేసినా అవి గురువు పాదాలకు అర్పించు, భగవంతునికి అర్పించు.